ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय।
చదువుతుంది శ్రీమద్ భాగవతం అధ్యాయం 24 శ్లోకం 16.
శ్రీమునయూచు మాయయా తద్విదుత్తమాం వయం విమోహితాం విశ్వసృజాం అదీశ్వరాం యద్ ఈశితవ్యాయంతి గూఢాం ఇహాయాం అహో విచిత్రం భగవద్ విచేసితం. శ్రీమునయవోచు యన్మాయయా తద్విదుత్తమావయం విమోహిత విశ్వసృజామదీశ్వరా యదీశితవ్యాయతిగూఢైహాయాం అహో విచిత్రం భగవద్విచేతిం అహో విచిత్రం భగవద్విచిత్రం.
ఓం అజ్ఞాంతమిందస్య జ్ఞానాన్యని శలాకయ చక్షుం అనుమితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే సుమతే భక్తి వేదంత స్వామి ఇతి నామని నమస్తే సారస్వతీదేవి గౌరవాణి ప్రచారణ నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశాలని జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసుకి గౌరభక్తబృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. గత ముని శ్లోకాల్లోని ముని యొక్క ప్రాముఖ్యత లేదా పవిత్ర భక్తుల యొక్క సాంగత్యం వారి సేవ ఈ విషయాల గురించి శ్రీకృష్ణుడు ఆ యొక్క కురుక్షేత్ర ప్రదేశానికి వచ్చిన మునులందరికీ కీర్తిస్తున్నాడు. ఉన్నతమైన మహాత్ములు వైష్ణవులు దర్శించినప్పుడు వారిని సాధారణ దృష్టితో చూట లేదంటే వారి పట్ల విముఖత కలిగి ఉంట లేదంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన తర్వాత కూడా మహామునుల నుంచి లేదా వైష్ణవుల నుంచి భాగవత కథని మనం వినకుండా ఉండట చేసినట్టయితే మనము గాడితో సమానం అని గత 2-3 రోజుల క్రితం క్లాస్లో మనం చర్చించుకున్నాం. ఉపశిపదాన్ని తీసుకున్నారు నిన్న తరగతిలోని వీరపదం ప్రభు వైష్ణవుల నుండి శ్రవణం చేయట వారి సేవ చేయట ఈ విధంగా చేయడం ద్వారా మనం కృష్ణుడి పట్ల భక్తిని పెంపొందించగలుగుతాము లేదా భగవంతుని యొక్క శరణాగతి మార్గంలో మనం ప్రగతి సాధించగలుగుతాం అనే విషయాల నుంచి మనం తెలుసుకున్నాం. అయితే ఈ శ్లోకంలోని మునులు భగవంతుడు చూపిస్తున్న ఈ యొక్క మనుష్యుని బోలిన కర్మలతో అతడు తన స్వరూపును మరుగుపరిచి పరమ నియంత్రణకు ఆధీనుడైనట్లుగా నటించున్నాడు అది ఎంత విచిత్రంగా ఉంది అని మనులు దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్ని కీర్తిస్తున్నారు. ఏమని కీర్తిస్తానంటే పరమతత్వజలము అంటే ఈ యొక్క తత్వాలన్నింటిలో కూడా ఈ భగవంతుని తత్వం తెలియజేసే వాటిలో కూడా సంపూర్ణ అవగాహన కలిగిన వాళ్ళమేం, తర్వాత సృష్టికర్తల్లో ప్రధానమైన వాళ్ళమే. ఈ జగత్సృష్టిలోని ప్రజాపతులు ఉన్నారు. ఈ ప్రజాపతుల తర్వాత ప్రజాపతుల కన్నా ముందు వీళ్ళు ఋషులు మునులు వీళ్ళందరూ ఉన్నారు. అందరు వీళ్ళు ప్రధానులు. ఇటువంటి మమ్మ కూడా నీ యొక్క కర్మలు విమోచన చేస్తుంది అంటే నీ యొక్క మాయను మమ్మల్ని చాలా విచిత్రంగా మమ్మల్ని భ్రాంతిలో పడేస్తుంది అని ఈ యొక్క మనులు శ్రీకృష్ణ యొక్క దివ్యమైన కర్మల గురించి వారు కీర్తిస్తున్నారు. భాష్యంలోని వారు వివరిస్తుంది ఏంటంటే, భగవానుడు తన సేవలకే ఆధీనుడైనట్లు నటించినప్పుడు అతని మాటలు కార్యములు మహావిద్వాంసులైన కూడా విద్వాంసంటారు. భగవానుడు చేసే తన కార్యాలు తన సేవకులకి ఆధీనమైనట్లు కనిపిస్తూ ఉంటుంది, అతని మాటలు కూడా ఆ విధంగా ఉంటాయి. ఈ యొక్క సన్నివేశాన్ని, ఈ సందర్భాన్ని మహావిద్వాంసులు కూడా భ్రాంతి చెందుతున్నారు అని భాష ఇవ్వబడింది. ఈ శ్లోకంలో మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, భగవంతుని యొక్క మాయ ఎంత శక్తివంతమైంది, అదేవిధంగా భగవంతుడు ప్రత్యక్షంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు, తన యొక్క బాధ్యతను ఏ విధంగా వర్తిస్తున్నాడు, ఇది సామాన్యులకు ఉదాహరణపరంగా ఉండడం కొరకు అనే విషయం, ఈ యొక్క రెండు ముఖ్యమైన విషయాలు ఈ శ్లోకంలోని మనం గుర్తించవచ్చు. ఇదే అంశాన్ని భగవద్గీత శ్లోకంలో కూడా 7:14 శ్లోకంలోని దైవేశి గుణమయ మమమాయ దురంతయ అని కృష్ణ చెప్తున్నాడు. నాయక ఆధ్వర్యంలో ఉన్న ఈ యొక్క మాయని ఎవ్వరు కూడా దాటశక్యం కాంది అని కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు. అంటే ఇక్కడ భగవంతుడి చూపిస్తున్న ఈ యొక్క మాయ ఎంత గట్టిది, ఎంత శక్తివంతమైంది అనే విషయాన్ని ఇక్కడ ప్రత్యేకించి చూపిస్తున్నాడు. అదే విషయాన్ని మునులు కూడా చెప్తూ ఉన్నారు, నీ మాయ ఎంత శక్తివంతమైనది కదా, ఇది చాలా కష్టతరం మేము అర్థం చేసుకోవడం అని. అయితే ఈ యొక్క మాయ రెండు విధాలుగా ఉంటుంది, మహామాయ యోగమాయ. బద్ధజీవుల విషయంలో మహామాయ పనిచేస్తుంది, ముక్త జీవుల విషయంలోని లేదా పవిత్ర భక్తుల విషయంలోని యోగమాయ పనిచేస్తుంది. మరి బద్ధజీవుల విషయంలో యోగ మహామాయ చూపించినప్పుడు సాధారణంగానే వాళ్ళు భగవంతునికి వైభవాన్ని కానీ లేదా భగవంతునికి లీలని కానీ మామూలుగానే అర్థం చేసుకోలేదు. ఇక మహామాయ ప్రభావం ద్వారా అసలు భగవంతుని గురించి వాళ్ళకి ఒక్కించిన కూడా విషయాన్ని అవగాహన చేసుకునే పరిస్థితిలో ఉంటారు. అందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ భక్తి జీవితాన్ని ఆచరిస్తున్నప్పుడు మనం మాయను అధిగమిస్తున్నట్టు భావించకూడదు, లేదా మాయ నన్ను ఏం చేయదులే అని మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు, లేదా మాయని నేను ఈ నాయక సాధన ద్వారా కానీ నాయక శక్తి సామర్థ్యాల ద్వారా కానీ అధిగమించగలను అనే భావన కూడా కలిగి ఉండకూడదు. అలా కానీ మనం భావించినట్టయితే మనం ఆ మాయ చేతిలో చాలా సులభంగా ఓడిపోతాం. మాయ చేతిలో మనం ఒక చిన్న ధూళికణం వంటి వారం, ధూళికణం ఉప్పు నూతే పక్కన ఎగిరిపోతుంది. ఎవరు మనం సమయం చూస్తుంటాం, లైక్ ఎదురుగాలి జస్ట్ 2 డేస్ బ్యాక్ వచ్చింది భయంకరమైన ఎదురుగాలి, అప్పుడు ఎన్నో ధూళికణాలు అటు ఇటు చిల్లర వదలక చేరిపోయి అవి ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశం ఎక్కడెక్కడికో చదరం అయిపోయి, అంతకుముందు అవి ఒక ప్రదేశంలో ఉండి ఎంత గట్టిగా పట్టుకున్నట్టు కూర్చుని కనిపించాయి, కానీ ఎదురుగాలు ఎప్పుడైతే వేసిందో అవి ఎక్కడ పోయే వారికి అర్థం కాలేదు. అదేవిధంగా భక్తి జీవితాన్ని ఆచరిస్తే మనం ఎప్పుడైనా ఈ యొక్క మాయను నేను చేయలే, నేను బాగా చేయగలను, నేను అట్లా చేయగలను అని అనుకున్నట్టయితే దాని శక్తి ముందు మనం ఒక చిన్న ధూళికణం వంటి వాళ్ళని ఉప్పున ఒక ఊరు ఒత్తే మనం ఎక్కడ పోతాం మనకు అర్థం కాదు, అటువంటి పరిస్థితి అవుతుంది. అందుకే ఎల్లప్పుడూ మనం కృష్ణ చింతనలో ఉన్నట్టయితే మనం ఆ యొక్క మా యొక్క వచ్చి నుంచి తప్పించగలుగుతాం. అందుకు కింద నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, మామయ్యే ప్రపంచంతే మాయామయతం తరంతే అని 2 శ్లోకంలో 2 విభాగం చెప్తాను కృష్ణుడు. ఎవరైతే నన్ను నిరంతరం స్మరిస్తూ ఉంటాడో, నాయక చింతనలో ఉంటాడో, అటువంటి వాడు ఈ మాయను దాటడం చాలా సులభము అని చెప్తున్నాడు. అందులో భక్తి జీవితాన్ని ఆచరిస్తే మనం నిరంతరం కృష్ణ యొక్క ధ్యానంలోని కృష్ణ యొక్క కార్యక్రమాల్లో ఎప్పుడైతే మనం వెలుగుతూ ఉంటామో అప్పుడు మా యొక్క ప్రభావం మన మీద పనిచేయదు, లేదా అది మనకి ఎటువంటి హాని కలిగించిన విషయం మనం అర్థం చేసుకోవాలి. కొన్ని సమయాల్లో మనం జపం చేస్తుంటూ కావచ్చు, జపం చేస్తూ ఉంటాం సీరియస్గా, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే, మనం అనుకుంటాం ఓ పర్లేదు ఈ 1 మాల 2 మాల నేను భాగం జపం చేస్తాను, ఇక 16 మాటలు ఎట్లా చేసేస్తాం అనుకుంటాం. మాల కలుతూ వెళ్ళిపోతుంటుంది, ఎప్పుడు నిద్ర గెలుపుతాం తెలియదు, టక్కన నిద్ర గెలుపుతాం, మాల మటం మొత్తం పోతేపోద్ది, తిరిగి చూసుకుంటే మాల యొక్క బీని మన చేతిలో ఉంటుంది, ఒక మంత్రం కూడా మనం వినుండం. అంటే మనసు మన ఆ విధంగా మబ్బు పెడుతుంది లేదా భ్రమింపజేస్తుంది, ఇది మా యొక్క ప్రభావం. మనం ఎప్పుడు కూడా ఆ విధంగా తలుచుకోకూడదు, నేను ప్రతి కూడా హరికృష్ణ మహామంత్రాన్ని లేదా హరే కృష్ణ రామ అనే పదాలని ఖచ్చితంగా వినడం కోసం ప్రయత్నం చేస్తానని మనం మాయకి, దేవుడైన శ్రీకృష్ణ భగవానుడికి, గురువుకి, తర్వాత వైష్ణవులకి మనం ప్రార్థన చేసి ఆ యొక్క ప్రార్థనతో వినయంగా మనం ఎప్పుడైతే మన సేవను ఆచరిస్తాం, ఈ యొక్క జపాన్ని ఆచరిస్తామో అప్పుడు మనం కొంచెం కొంచెమే ఈ యొక్క భగవంతుని నామాన్ని వినడానికి మనకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా నేను బాగా వినగలను లేదంటే నేను బాగా ఈ యొక్క చేయగలను అనుకున్నట్టయితే ఎప్పుడు మనం ఈ యొక్క మాయకి చేజుకుతామో అది మనకి అర్థం కాని పరిస్థితి అవుతుంది. అందువల్ల ఎల్లవేళ కూడా మనం ఇదే చేతుల్లో ఉండాలి. ఇది ఇంతకుముందు మన పెద్దబాబు క్లాసులో చెప్పారు. చాలా ఒక తరగతిలోని ప్రభుపాద గారు ఈ బృందావన్ టెంపుల్లోని భాగవత తరగతి ఇస్తున్నప్పుడు తరగతి మధ్యలోని నన్ను మాయ ఏమి చేయలేదు అని ప్రభుపాద గారు ఉపన్యాసం చెప్పారు. శిష్యులందరూ కూడా ఆ యొక్క వాక్కును తీసుకుని ప్రభుపాద గారు చాలా గొప్ప అని అందరూ కూడా మనసులో అనుకున్నారు. వ్యాసాశ్రమం నుంచి ఆయన దిగి రాధా శ్యామసుందరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఓ శ్యామసుందర, నన్ను నిరంతరం రక్షించు, నేను మాయకు లోబడకుండా నన్ను కాపాడు అని శ్యామసుందరునికి ప్రార్థన చేస్తారు. పక్కననే ప్రభుపాద యొక్క సెక్రటరీ ఆ విషయాన్ని విని ఆశ్చర్యపోయాడు. అక్కడ అడిగితే బాగోదని ప్రభుపాద తన రూమ్లోకి వెళ్ళిన తర్వాత, ప్రభుపాద్ మీరు క్లాస్లో చెప్పారు నన్ను మాయ ఏం చేయదని, మీరు మళ్ళా ఈ యొక్క శ్యామసుందర్ దగ్గర నన్ను ఆయన నుంచి రక్షించమని కాపాడమని ప్రార్థిస్తున్నారు, దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని శిష్యులు అయిన ఆ సెక్రటరీ అడిగాడు. ఆ ప్రభుపాద చెప్పారు, నేను నిరంతరం కృష్ణుని స్మరిస్తూ ఆయన వేడుకుంటూ రక్షించమని అడుగుతూ ఉంటాను కాబట్టి నన్ను మాయేం చేయదు, ఆ ఉద్దేశం నేను వ్యాసాసం మీద ఆధారంగా చెప్పాను అని ప్రభుపాద చెప్పారు. సిమిలర్లీ మనం కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నిరంతరం కృష్ణుని స్మరణ చేస్తూ కృష్ణు యొక్క కార్యక్రమం నిమగ్నమవుతూ మనం కృష్ణుని ప్రార్థిస్తూ ఉన్నట్టయితే ఈ యొక్క మా యొక్క ప్రభావం మన మీద ఏ విధంగా పనిచేసే విషయం మనం అవగాహన చేసుకోవాలి. నెక్స్ట్, సృష్టికర్తలో ప్రధానులకు మమ్మం ముడులైన మేము నీ యోగమాయ పూర్తిగా విమోచన చేసింది. భగవంతుడు భక్తుల విషయంలో యోగమాయ ద్వారా ప్రభావితం చేస్తుంటాడు. వాళ్ళకి దేవదేవం శ్రీకృష్ణ భగవానుడు ఈ సమస్త జగతికి అధిపతి, అధినేత, సర్వకారణ కారకుడు అని తెలుసు. కానీ కొన్ని సమయాల్లో వాళ్ళు కూడా విభ్రాంతిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ యొక్క బృందావన లీలలో తీసుకున్నట్టయితే, ఇంద్రుడు గర్భగ్రహ సమయంలో తీసుకున్నట్టయితే, శ్రీకృష్ణుడు ఎడం చేతి వేలతో గోవర్ధన పర్వతాన్ని ఇతని విషయం ఇంద్రుడు తెలిసింది. ఇంద్రుడు ఎవరికి చిన్న కుర్రాడు, నాయక శక్తి ఉంది ఇతను ఎంత, ఇతను నేను నాయక శక్తి చేత సులభంగా ఓడించగలను అనుకుని భ్రాంతిలో వచ్చి కృష్ణుడి మీద తన యొక్క బల ప్రయోగం చేసి చూపించాడు. కానీ చివరికి ఏమయ్యాడు, తనకు స్థితి అర్థం చేసుకున్నాడు, కృష్ణుని శరణాగతి పొంది తన తప్పును మన్నించమని అడిగాడు. అదేవిధంగా బ్రహ్మ విమోహంలో తీసుకున్నట్టయితే, బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడు తన గోపాలందరితో కలిసి బృందావనంలోని కలిసి ఆడుకుంటున్నప్పుడు చూసి, ఈ కురవాడు భగవంతుడా, అదట్లా అవుతాడు భగవంతుడు ఎక్కడ చిన్నపిల్లతో ఆడుకుంటూ ఉంటాడా, లేదంటే మధుమంగళ నోటిలోంచి వచ్చిన మజ్జిగని ఎవరైనా సేవిస్తారా, ఎంగిలు ఎవరైనా సేవిస్తారా, భగవంతుడు ఎప్పుడైనా ఇటువంటి కార్యాలు చేస్తాడా అని బ్రహ్మకి ఆశ్చర్యం కలిగింది. తర్వాత అర్థమైంది భగవంతుని యొక్క ఆ దివ్యమైన వైభవం, అతని యొక్క శక్తి సామర్థ్యాలు. అదేవిధంగా తీసుకున్నట్టయితే పరశురాముడి విషయంలో కూడా జరిగింది. ఇప్పుడు వీళ్ళందరి పేరు ఏం చెప్తానంటే, వీళ్ళందరూ కూడా ఈ యొక్క సమంత పంచక అనే ప్రదేశానికి వచ్చిన మునులు, తర్వాత ఋషులు, దేవతలు కూడా. వీళ్ళందరూ కూడా విభ్రాంతి చెందారు కృష్ణ యొక్క కర్మలు విని. పరశురాముడి విషయంలో కూడా జరిగింది. పరశురాముడు అవతారం తీసుకున్న తర్వాత శ్రీరామచంద్రుడు శివదాసుని విరిచి సీతాదేవిని కళ్యాణం చేసి వస్తున్న సమయంలో పరశురాము నేరుగా వచ్చి, ఎవరి సాధారణ వ్యక్తి, శివదాసుని విసిన గొప్పవాడా, నా దగ్గర విష్ణుదర్శన విని విరగలనే చూస్తానని తన దగ్గర ఉన్న విష్ణుదర్శన ఇచ్చి నువ్వు దీన్ని విడిచిపెట్టని అడిగాడు. అయితే శ్రీరామచంద్రుడు స్వయంగా దేవదేవుడు అనే విషయం పరశురాముడు కూడా గుర్తించలేపాడు. అంటే అక్కడ యోగమాయ ఏ విధంగా ప్రభావితం చేస్తున్న విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా శివుడు మోహిని విషయంలో కూడా విభ్రాంతి చెందాడు. ఈ యొక్క భస్మాసుర లీలలో ఈ యొక్క శివుడి మీద భస్మాసుడు తనకు బల యొక్క యుద్ధానికి వెళ్ళినప్పుడు, తన భస్మం చేయాలని వెళ్ళినప్పుడు విష్ణువు మోహిని అవతారం తీసుకుని అక్కడ ప్రత్యక్షమైనప్పుడు శివుడు ఆ యొక్క అందమైన స్వరూపాన్ని చూసి భ్రాంతి చెందాడు. ఆమె పట్ల మోహితుడై ఆమె వెంట పరిగెట్టాడు. తర్వాత అర్థమైంది తన స్థితి, అరేరే నేను దేవదేవ శ్రీకృష్ణ భగవాన్ యొక్క యోగమాయలో నేను ఎంత సులభంగా చిక్కుపోయాను, ఇంత గొప్ప స్థితిలో ఉన్నా, నేను కూడా వైష్ణవుడు, మా వైష్ణవులో పరమ వైష్ణవుడు శివుడు, అటువంటి స్థితిలో నేను కూడా ఇట్లా విభ్రాంతి చెందాని తనలో తను నవ్వుకుని తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఇది యొక్క లీల కూడా మనందరూ తెలిసిందే. ఇంకా తీసుకుంటే నారదముని ద్వారకలో 16,108 మంది రాణులకు ఇళ్లకు వెళ్ళినప్పుడు, వాళ్ళ అంతఃపురాలకు వెళ్ళినప్పుడు, ఒక అంతఃపురంలో కృష్ణుడు ఒక విధంగా కార్యాలు ఆచరిస్తున్నప్పుడు నాగరికి ఆశ్చర్యం వేసింది. దేవదేవుడు తన యొక్క సాధారణ మానవ రూపంలో ఇన్ని రకాలు విభజించింది, ఇంత అద్భుతమైన లీల ఎలా చేస్తున్నాడని వారికి నాగరికి అర్థం కాని పరిస్థితి. అందులో ఇక సన్నివేశాల్లో మనం తెలుసుకోవాల్సిందంటే భక్తుల విషయంలో భగవంతుడు యోగమాయ చేత వారిని మొబ్బు పెడుతూ ఉంటాడు, లేదంటే వాళ్ళకి అర్థం కాకుండా ఉండే విధంగా చేస్తూ ఉంటాడు. కానీ భక్తుడికి దేవదేవం శ్రీకృష్ణ భగవాన్ పరమనియంతం తెలిసినప్పుడు కూడా వాళ్ళు యోగమాయ ప్రభావం చేత వాళ్ళు విభ్రాంతి చెందుతున్నారు లేదా విమోహితులవుతున్నారు అనే విషయం ఇక్కడ మనం అవగాహన చేసుకోవద్దు. అయితే ఇలా దశావతారాలు తీసుకున్నట్టు కూడా భగవంతుడు మత్స్యావతారం, వరాహావతారం, కూర్మావతారం ఇలా ఎన్నెన్నో అవతారం తీసుకున్నారు. సాధారణ వ్యక్తులు తీసినప్పుడు వారా భగవంతుడు ఎక్కడైనా వరాహావతారంలో వస్తున్నాడా, లేదంటే కూర్మావతారం వస్తాడా, లేదా మత్స్యావతారం వస్తాడా, అంటే భగవంతుడు కేవలం ఒక సాధారణమైన మత్స్యమా, లేదా ఒక సాధారణమైన వరాహమా, లేదా ఒక సాధారణమైన కూర్మమా అని మనం అనుకోవచ్చు. కానీ భగవంతుడు ఆ విధంగా వచ్చి ఒక దివ్యమైన కార్యాన్ని చేసిన ఘనత భగవంతుకే చెందింది, కానీ సాధారణ వ్యక్తులకు తెలియదు. వరాహావతారంలో బ్రహ్మదేవుడి యొక్క ముక్కు నుంచి భగవంతుడు అవతరించాడు, ఇది వరాహలీలలో మనకు తెలుస్తుంది. బ్రహ్మకు ఆశ్చర్యం వేసింది, తన నాసికానందం నుంచి ఒక చిన్న అంశం బయటకు వచ్చి అది పెరుగుతూ పెరుగుతూ మహాస్వరూపాన్ని దాల్చిన దృశ్యాన్ని చూసి బ్రహ్మ ఆశ్చర్యపోయాడు భగవంతుని యొక్క గొప్ప వైభవాన్ని, ఆ గొప్ప శక్తి సామర్థ్యాన్ని చూసి. అందులో ఈ సృష్టికర్తలైన సృష్టికర్తలో ప్రధానులైన ఈ మునులు ఋషులు కూడా భగవంతుని యోగమాయ అర్థం కాని విధంగా ఉంది, దేవతలు కూడా. అదేవిధంగా ఒక సాధారణ శిశు రూపంలో దేవకి దేవుడ భగవంతుడు అవతారం తీసుకున్నాడు. అప్పుడు అదేవిధంగా రుక్మిణికి భర్తగా ఇంట్లో ఒక సాధారణమైన వైవాహ జీవితాన్ని అనిపిస్తున్న కృష్ణుని చూసినప్పుడు సాధారణ మానవులకు ఏ విధంగా కనిపిస్తుంటే భగవంతుడు ఒక సాధారణ రూపాన్ని తీసుకున్నాడు, లేదంటే ఒక కుటుంబ జీవితాన్ని ఆచరిస్తూ ఉన్నాడు అని కనిపిస్తుంది. అది దేవతలకి ఋషులకి మునులకి అర్థం కాని ఒక సామాన్య మానవులకి ఏ విధంగా అర్థమవుతుంది అది వారి ఊహకు కూడా అందని విషయం అనే విషయం మనం తెలుసుకోవాలి. నిజానికి భగవంతుడు ఎటువంటి కర్మలు కూడా అతడు భద్రుడు కాడు. ఇక్కడ మనం ఏవైతే చర్చించామో అన్ని అంశాలు కూడా భగవంతుడు ఎన్నో రకాల కర్మలు చేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ ఆ కర్మలు కూడా అతనికి ఏం బంధించి కాదు, తానే తన చేత అవి నిర్మించబడ్డాయి, కానీ ఆ కర్మలు అతన్ని ఏ విధంగా బంధించలేవు. ఇది భగవద్గీత 4:13 శ్లోకంలో చాతుర్వర్ణ మయాసృష్ట అనే శ్లోకానికి ఉపన్యాసాలని ప్రభుపాదాలు వివరిస్తున్నారు. భగవంతుడు ఈ యొక్క జగత్తరికి కూడా ఎన్నో రకాల నియమ నిబంధనల్ని, ఎన్నో రకాల కార్యక్రమాలని ఏర్పరిచాడు. ఆ కార్యక్రమం స్వయంగా తానే పాల్గొంటూ సామాన్య ప్రజాజనానికి ఉదాహరణపరంగా కనిపిస్తూ ఉన్నాడు, కానీ ఆ కర్మలకు అతడు భద్రుడు కాడు, దానికి అతడు భిన్నంగానే ఉంటున్నాడు అని ప్రభుపాదాలు వివరిస్తున్నారు. 2 శ్లోకంలోని నమాం కర్మ అని నిర్మంతి నమే కర్మే ఫలే స్పృహ ఇతి మాం యో భజనది కర్మ భిన్న సభజతే అని అంటున్నాను. అంటే నన్ను ఏ కర్మ ప్రభావితం చేయాలు, నేను ఎట్టి కర్మ ఫలం ఆశించను, నన్ను గురించి ఈ సత్యం తెలిసినవాడు ఈ కర్మ బంధనలకు బదులు కాడు అని ఆ భావం చెప్తుంది. అందులో భగవంతుడు ఏ కర్మ కూడా ప్రభావితం చేయదు, నేను ఈ కర్మ చేయాలని ఈ విధంగా చేయబోతే నన్ను అందరూ అడుగుతాని ఎవరు కూడా ప్రభావం చేయదు. అదేవిధంగా తాను ఎట్టు కర్మ ఫలం ఆశించడు, అంటే ఎవరైనా కర్మ చేస్తే ఆ ఫలితాన్ని కావాలని కోరుకుంటాడు, కానీ భగవంతుడు ఈ కర్మ చేస్తాను కాబట్టి దీని ఫలితాన్ని కావాలని ఎట్టు కూడా ఎప్పుడు కూడా కోరుకోడు. ఈ రహస్యాన్ని ఎవరైనా తెలుసుకుంటాడో అటువంటి వాడు కర్మ ఫలాల నుంచే భద్రుగాడని భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు. అందులో దీని అంశాన్ని తీసుకున్నట్టయితే ప్రభాకరు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నారు. సమాజంలోని తండ్రి కొడుకులను ఉండడం గమనిస్తూ ఉంటాం. తండ్రి కుమారుణ్ణి నువ్వు ఖచ్చితంగా కాలేజీ నుంచి 6:30-7 గంటల ఇంటికి వచ్చేయాలి, రాకపోతే నీకు దండిస్తాను లేదా శిక్షిస్తాను అని గట్టిగా చెప్తాడు. కానీ తాను మాత్రం రాత్రి 11 గంటలకు ఇంటికి వస్తాడు. అప్పుడు కొడుకు మాత్రం అడడానికి వీల్లేదు, నాకు 6:30 గంటలకు ఇంటి రమ్మని చెప్పి నువ్వు 11 గంటలకు వస్తాను అడడానికి, అతనికి ఏం రైట్ లేదు. అంటే నియమాలు లేదంటే నీ యొక్క శాసనాలు అనేవి తండ్రి తన యొక్క కుమారుల విషయంలో పెట్టవచ్చు, కానీ ఆ నియమాలు తండ్రికి వర్తించవు. ఇక్కడ కూడా కృష్ణుడు భగవంతుడు దేవదేవుడు సామాన్య జనులు ఏ విధంగా తమ కార్యాలు ఆచరించాలనే విషయాన్ని తన యొక్క శాసనాల ద్వారా నిర్మించాడు, కానీ ఆ శాసనాన్ని అతని మీద వర్తించవు, అతను పనిచేయవు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలనే విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలి. అందరూ ఎందుకు ఈయనలో కృష్ణుడు తన కార్యక్రమాలు ఖచ్చితంగా ఆచరిస్తున్నాడు, ఆ కార్యాల పట్ల తనకు ఎటువంటి బంధం లేదు, తన్నెవరు తనకి అడగరు కూడా, కానీ తను ఖచ్చితంగా చేస్తున్నాడు. ఏ విధంగా మునులందరూ కూడా కీర్తిస్తారు ఏమని, ఈ గొప్ప మహామునుల్ని, ఈ పవిత్ర భక్తుల్ని మనం దర్శించుకున్నప్పుడు లేదా వారిని అలస్యం చేసినప్పుడు లేదా వారి పట్ల మనం వెముకుడు కలిగినట్టయితే అటువంటి వాళ్ళు మూర్ఖులు మూఢులు గాడిద సమానం అని చెప్తా ఉన్నారు. మీరంత గొప్పవారు, మీ యొక్క సాంగత్యం మాకు దమించిన ద్వారా మా యొక్క జీవితాలు ధన్యమైన అయ్యని ముందు శ్లోకాల్లో కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు. కృష్ణుడు వారిని కీర్తించాల్సిన అవసరం లేదు, కానీ కీర్తిస్తున్నది తన బాధ్యతగా. ఎందుకు? తన తర్వాత వారందరూ కూడా ఆ కార్యక్రమాన్ని ఆచరిస్తారు. ఎందుకంటే అదే విషయాన్ని భగవద్గీత 3:21 ఎది ఆచర శ్రేష్ట తత్తత్ ఏవేత రోజన సయత్ ప్రమాణ కొడితే లోక తదనువర్తతే అనే శ్లోకంలోని సంఘంలో ఉన్న పెద్దలు ఆచార్యులు తర్వాత పూజనీయులు ఏ కార్యక్రమాన్ని ఆచరిస్తారో అదే కార్యక్రమాన్ని మిగతా జనం పరివారం అంతా కూడా ఆచరిస్తారు. వారు ఏది ప్రామాణికం చెప్తారో మిగతా కూడా దాన్నే అనుసరిస్తారనే విషయం ప్రత్యక్షం చేయడం కొరకు కృష్ణుడు స్వయంగా తన బాధ్యత నిర్వర్తిస్తున్నాడు. అంటే ఉదాహరణపరంగా తను ఉంటున్నాడని ప్రభుపాదారు ఓ సందర్భంలో బెస్ట్లో ఈ యొక్క ప్రచార కార్యక్రమం నిబంధన ఉన్నప్పుడు ఈ కామన్ బాత్రూమ్స్ ఉంటాయి. మనం ఎప్పుడైనా కలకట్టా లేదంటే బొంబాయి మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్తే అక్కడ అందరూ కామన్గా ఒకటే బాత్రూమ్స్ ఉంటాయి. మనకి ఇంట్లో అంటే మనకి సపరేట్ బాత్రూమ్స్ ఉంటాయి. ప్రభుపాదారు ఈ బెస్ట్లో ప్రచారం చేస్తున్నప్పుడు ఒక రూమ్లో తను ఈ ప్రచార కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ అపార్ట్మెంట్ అందరికీ ఆ ప్లేస్ అంతా కూడా ఒక కామన్ బాత్రూమ్ ఉంది. ప్రభుపాదారు కూడా చాలా మంది శిష్యులందరూ కూడా ఉన్నారు. అయితే బాత్రూమ్కి వెళ్ళాలంటే అందరూ ఒకసారి గుంపుకి వెళ్ళడం కష్టం కాబట్టి లైన్ క్యూ పద్ధతి పాటించారు. మీరు ఎప్పుడైనా కలకత్తా వెళ్తే లేదంటే కలకత్తా మన స్టేషన్ దిగ్గానే మన స్టేషన్ లోపలే ఉంటుంది ఒక కామన్ బాత్రూమ్. లోపల పోవాలని అందరూ వాళ్ళ లైన్ నిలబడేది. ఒకరి తర్వాత ఒక కార్యక్రమం చూసేసి బయట రావాలి. అది ప్రాసెస్ అంటే అక్కడ ఎటువంటి రద్దీ లేకుండా ఉన్న కోసం. సిమిలర్లీ అక్కడ కూడా ప్రభుపాదు గారు తన శిష్యులంతా ముందు ఉన్నారు. ప్రభుపాదు కూడా వెనకన తన యొక్క టవల్ సోఫా పెట్టుకుని సంకులు టవల్ పెట్టుకుని లైన్లో నిలబడ్డారు. ముందున్న డిసేబుల్స్ అందరూ ప్రభుపాదు చూసి ఓకే, ఎందుకంటే ప్రభుపాదు గొప్పదనం వారు గుర్తించలేదు. ఈయన ప్రభుపాదు గారు మా గురువు, ఇక ఆజ్ఞా సందేశాన్ని ఇచ్చిన మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చిన గొప్ప వ్యక్తి అనే విషయాన్ని వాళ్ళు గమనించలేదు. వాళ్ళు సాధారణ వ్యక్తిగా భావిస్తారు కాబట్టి వాళ్ళు ప్రభుపాదు లైన్లో ఉండని విషయాన్ని వాళ్ళు పట్టించుకోలేదు. కానీ తర్వాత ఆ సన్నివేశం జరిగిన కొంత సమయం తర్వాత ప్రభుపాదు గారు ముఖ్య శిష్యులు కొంతమంది వచ్చి ఆ ముందున్న శిష్యులను కూడా బుద్ధిదని వాళ్ళని లైక్ దూషించి వాళ్ళు తిట్టి ప్రభుపాదు ముందుగా తన కార్యక్రమం నివర్తించుకునే విధంగా వాళ్ళకి ప్రభుపాదు గారికి అవకాశం కల్పించారు. అంటే సాధారణ స్థితిలో ఉన్న వ్యక్తి తనతో పాటు ఈవెంతో తన ఆధ్యాత్మికుడు ఉన్నప్పుడు కూడా తన కూడా తనలాగా చూస్తాడు. ఎందుకంటే కనిష్టాయిలో ఉన్నాడు కాబట్టి. కానీ ఎప్పుడైతే మనం ఆ యొక్క పవిత్రతను ఏదైనా నిజాన్ని మనం ఎప్పుడు గమనిస్తామో గుర్తిస్తామో మన స్థాయి ఏంటి లేదా ఆధ్యాత్మికుడు యొక్క స్థాయి ఏంటి భగవంతుని యొక్క దేవదేవుని యొక్క స్థాయి ఏంటి అనే విషయాన్ని మనం గమనించగలుగుతాం. అదేవిధంగా ప్రభుపాదు గారు ఈ జీబీసీ గవర్నర్ బాడీ కమిషన్ అనే ఒక ఆధ్వర్యాన్ని ఒక ఆర్గనైజేషన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఆ యొక్క ఆర్గనైజేషన్లోని ప్రభుపాదు గారు 11 ముఖ్యమైన శిష్యుల్ని తర్వాత మిగతా కొంతమంది సహాయకులని కూడా ఆ యొక్క బాడీకి అంటే ఆ యొక్క కమిటీకి ఏర్పాటు చేశారు. ఇదే మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దాన్ని మొత్తం ఇస్కాన్ సంస్థ అంతా కూడా అనుసరించాలి, ఇది మీ యొక్క నిర్ణయం అని చెప్పారు. తర్వాత ఒక సందర్భంలోని ఆ జీబీసీ ఎవరైతే నిర్మించి పెట్టారో వ్యక్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక అంశంలోని వాళ్ళకి ఏ విషయం ఎట్లా నిర్ణయించాలనే విషయం వాళ్ళకి సంశయం వచ్చింది. పక్కనే ప్రభుపాదు గారు అదే వారితో పాటు కలిసి కూర్చున్నారు. అప్పుడు ప్రభుపాదు గారిని అడిగారు, ప్రభుపాదు ఈ యొక్క మాకు సమస్య వచ్చింది, ఇది ఏ విధంగా మేము రెక్టిఫై చేయాలి ప్లీజ్ చెప్తారని. ప్రభుపాదు చెప్తారు, నేను ఎటువంటి నిర్ణయం తీసుకోను, జీబీసీ సంపూర్ణ అధికారం ఇచ్చాను, మీరు ఏ నిర్ణయం తీసుకుంటే అదే నా అధికారం నా యొక్క నిర్ణయం అని చెప్పి ప్రభుపాదు గారు చెప్పారు. అంటే ఈవెన్ దో ప్రభుపాదు గారు జీబీసీని స్వయంగా తానే నిర్మించినప్పుడు కూడా తాను ఆ యొక్క జీబీసీ నియమాలకి ఉల్లంఘించకుండా తానే దానికి లోబడి ఉన్నట్టుగా ఆయన తన యొక్క కార్యక్రమం నిర్వర్తించారు. అప్పుడు ప్రభుపాదు గారు చూపిస్తున్న ఆ కార్యక్రమం విధానాన్ని చూసి శిష్యులందరూ కూడా ఆశ్చర్యపోయారు. అరే ఈవెన్ దో ఈ యొక్క జీబీసీని తానే స్వయంగా నిర్మించారు, కానీ ఈ యొక్క నియమ నిబంధనలు తాను ఉల్లంఘించకుండా తాను ఈ నియమాలకు తానే ఆధీనం ఉన్నట్టుగా నటిస్తున్నారు, కార్యక్రమం అందిస్తున్నారు అని శిష్యులందరూ కూడా ఎంతో ఆశ్చర్యంతో మళ్ళీ దాన్ని చర్చించుకుని ఒక కంక్లూజన్కి వచ్చి ఆ యొక్క కార్యక్రమం నిర్వర్తించారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభుపాదు గారు ప్రత్యక్షంగా ఉదాహరణపరంగా తన తోటి వారికి కనిపించిన కొరకు తాను ఆ యొక్క నియమాలను పెట్టినప్పుడు కూడా ఆ నియమాలను తాను ఉల్లంఘించకుండా తానికి ఆధీనంగా ఉన్నట్టుగాను తన కార్యక్రమం ఆచరిస్తున్న విషయం ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అందువల్ల మనం కూడా ఇక్కడ భక్తులు సామాన్య భక్తుల విషయంలో కూడా ఆ విధంగా ఈ యొక్క ప్రవర్తించిన భక్తులు ఆ విధంగా ప్రవర్తించడం శిష్యులు అర్థం చేసుకోలేరు. అంటే ఆధ్యాత్మికులు ఆ విధమైన కార్యాలు చేయడం అనేది సామాన్య భక్తులు గురువుని ఆ విధంగా ఎటువంటి ఏ విధంగా వచ్చే పనిచేస్తున్నారు, ఏ విధంగా కార్యాలు ఆచరిస్తున్నారు అనే విషయాన్ని వారు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే తన విధానం తీసుకున్నట్టయితే మనందరం ఈ యొక్క సేపరణ డ్రెస్ చేసుకున్నాం, మనతో పాటు సన్యాసి కూడా ఆయన కూడా సేపరణ డ్రెస్ చేసుకుంటారు. ఆయన కూడా ఉదయాన్నే పుట్టి మనతో పాటు జపం చేస్తారు, మనతో పాటు యథావిధిగా మంగళారికి వస్తారు, యథావిధిగా మనతో పాటు ప్రసాదం తింటారు, యథావిధిగా తన కార్యాలు ఆచరిస్తూ ఉంటారు. అప్పుడు సాధారణ స్థాయిలో మన అవగాహన ఉన్నప్పుడు అతను మనం ఏ విధంగా చూస్తామంటే ఏముంది మనతో పాటు మాలాగే మంగళారికి వస్తున్నారు, మాలాగే జపం చేస్తున్నారు, మాలాగే ప్రశాంతి తీసుకుంటారు, మాలాగే ఈ యొక్క దైవకార్యాలు నిమగ్నమై ఉన్నారు, ఏం మాకు ఆయనకు ఉన్న వ్యత్యాసం గొప్ప ఏం లేదు కదా, అతను సాధారణ వ్యక్తే అనే భావనలకు వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే మనం కనిష్ట స్థాయిలో ఉంటాం కాబట్టి అటువంటి అవగాహన కలిగి ఉంటాం. కానీ నిజాన్ని మనం గమనించినట్టయితే అక్కడ ఆ ఉన్న స్థాయిలో ఉన్న భక్తులు మనని ఈవెందో మనం అంత ఉన్న స్థాయికి వెళ్ళినప్పుడు కూడా తన యొక్క నియమ నిబంధనలు ఉల్లంఘించకుండా చూసే తప్పకుండా ఖచ్చితంగా తన కార్యక్రమం వర్తిస్తున్న ద్వారా మిగతా జనం అంటే ఎవరైతే తను అనుసరించే వాళ్ళనో వాళ్ళందరూ కూడా యథావిధంగా తన కార్యక్రమాలు నిర్వర్తించడం కొరకు వాళ్ళు ఆ విధంగా తమ కార్యాలు ఆచరిస్తారు. నిజాన్ని చూసుకున్నట్టయితే సన్యాసులు కానీ లేదంటే వైష్ణవులు కానీ వారికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు. సన్యాసులకి మనలాగే పదహారు మంది జపం చేయాలని కానీ లేదంటే ఈ యొక్క సెపరేట్ డ్రెస్ చేసుకుని ఖచ్చితంగా ఉండాలని ఈ నియమ నిబంధనలు ఏం లేవు. వాళ్ళు సంపూర్ణంగా ఆధ్యాత్మికతలో నిన్ను ఉండేవాళ్ళు. కానీ సాధారణ ప్రజలకి అందరికీ ఉదాహరణపరంగా ఉండడం కొరకు వాళ్ళు ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఇది భక్తిదాన్ని మరొక ఖచ్చితంగా ఏర్పాటు చేసింది. ఎందుకంటే నెక్స్ట్ జన్మ అంతా కూడా వాళ్ళని చూసి తప్పుదారి పట్టే అవకాశం ఉన్న ఉద్దేశంతో వాళ్ళకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అందులో మనం ఈ విషయాన్ని గమనించాల్సి తెలుసుకోవాలి. అదేవిధంగా భక్తి మార్గాన్ని అనుసరిస్తే మనం కొన్ని సమయాల్లో భౌతిక కర్మల్లో మన స్థితిని మరిచి నేను కృష్ణ నియమాలకు ఉల్లంఘించకుండా నేను దాని ప్రకారం ఉన్నాను, ఆ విధంగా నేను నా జీవితం గడుపుకుంటూ ఉన్నాను అని మనం నటిస్తూ ఉంటాం. ఇక్కడ కూడా కృష్ణుడు ఏ విధంగా నటిస్తున్నాడు, తన స్వరూపం మనుషుని బలం కర్మలతో తన స్వరూపం మరుగుపరిచి పరమనియంతుడికి ఆది నేటిగా నటించున్నాడు అని ఇక్కడ భావనలు చెప్పబడింది. అదేవిధంగా భక్తి జీవితం ఆచరిస్తున్న మనం ఈ యొక్క భౌతిక కర్మల పట్ల ఆసక్తి కలిగి ఉండి తన యొక్క మన యొక్క స్థితిని మరిచిపోయి తర్వాత మనం మేమంతా కూడా కృష్ణ జీవితంలో ఈ కార్యక్రమాలకి మనం కట్టుబడి ఉన్నాము లేదా ప్రభుపాద నియమాలకు ఉల్లంఘించుకుంటూ మేము నడుస్తూ ఉన్నాము అని మనం నటిస్తూ ఉంటాం. దీన్ని కృష్ణుడు భగవద్గీత 3:6 ఏం చెప్తున్నానంటే కర్మేంద్రియాణి సంయమ్యా ఏ ఆస్తే మనసస్మరణ్ ఇంద్రియార్థా విమూఢాత్మ మిథ్యాసార ఉచ్చచే అంటున్నాడు. అంటే కర్మేంద్రియాలు నిగ్రహించినప్పుడు కూడా మనసు ఇంద్రియాధార పట్ల ఆసక్తి కలిగి ఉన్నట్టయితే లేదా దానిపై ధ్యానం చేస్తున్నట్టయితే అటువంటి వాడు తనను తాను మోసగించుకుంటున్న మిథ్యాచార్య అని కృష్ణుడు చెప్తాడు. అందులో భక్తి జీవితాన్ని ఆచరిస్తాను మనం పైకి ఉన్న మన భక్తి మంచి భక్తులుగా సమాజానికి మనం గుర్తించబడచ్చు. సమాజంలో ఉన్న వ్యక్తులందరూ కూడా చూసినట్టయితే ఓహో వీరంతా కృష్ణ భక్తులు మంచి బాగా ప్రతిరోజు కూడా ఉదయాన్ని జపం చేస్తున్నారు, తర్వాత భాగవత కథ వింటున్నారు, భగవతుని భక్తి సేవ చేస్తున్నారని వాళ్ళకి మనం కనిపిస్తున్నాం. కానీ ప్రత్యక్షంగా మనం మనం ప్రశ్నించుకున్నట్టయితే మనం పూర్తిగా ఈ యొక్క ఇంద్రియాదుల పట్ల మనం ఆసక్తి కలిగి ఉన్నాం. కర్మేంద్రుల పట్ల మనం ప్రత్యక్షంగా మనం వెళ్ళి చెడు పనులు చేయట్లేదు. కానీ ఇంద్రియాదుల పట్ల మన మనసు ఆసక్తి కలిగి ఉంది. అంటే ఆ విషయాలు నేను తీసుకోవాలి, ఆ విషయాలు నేను ఏ విధంగా అనుభవించాలి భోగించాలనే ఆలోచన కలిగే ఉన్నాం. అటువంటి ధ్యానం చేయడం అనేది ఈ యొక్క మమ్మల్ని మనం మోసం చేసుకోవడం అనే విషయం గమనించాలి. అందువల్ల ఆ విధంగా ఎవరైతే మోసం చేసుకుంటే అటువంటి వాడు మిథ్యాచారి అని కృష్ణుడు చెప్తున్నాడు. అందువల్ల అటువంటి భాగంగా యోగా నచ్చుకోకుండా మనం భక్తుల గలే మన కార్యాన్ని ఆచరించాలి. ఇక్కడ కృష్ణుడు ఈవిందో తన యొక్క నియమ నిబంధనలు తాను ఉల్లంఘించకుండా ఉన్నప్పటికీ కృష్ణుడు ఒక సాధారణమైన కుటుంబ వ్యక్తిగా లేదా ఒక కుటుంబాన్ని ఆచరించే భర్తగా ఏ విధంగా తను ఖచ్చితంగా తన ధర్మాలు నేర్పిస్తున్నాడో అదేవిధంగా భక్తుడు కూడా తన ధర్మాలను ఆచరించాలి. మనం భక్తి సేవలో ఉంటూ ఇటు ఈ విధంగా మనం మోసగించుకున్నట్టయితే మనం పల్గు వైరాగ్యాన్ని కలిగి ఉన్నట్టుగా అవుతుంది అని ఇక్కడ తెలుసుకోవాలి. పల్గు వైరాగ్యం అంటే పల్గునది మీకు ఇక్కడి మనం ఉత్తరప్రదేశ్ వెళ్ళినట్టయితే గయ దగ్గర వస్తుంది పల్గునది. ఈ పల్గునది చూస్తే పగి చూడడానికి అంత పూర్తిగా ఇసుక పూర్తి పేరుగా ఉంటుంది. మనం చూసి ఓ ఇదంతా పూర్తి ఇసుకే ఇందులో నీరు లేదనుకుంటాం. కానీ ఎవరైనా వెళ్ళి ఆ ఇసుకను కొద్ది తవ్వితే చాలు నీళ్ళు బయటకు వస్తాయి. అంటే పైకి ఇసుక కనిపిస్తుంది, లోపల మటుకు నీళ్ళు ఉంటాయి. అదేవిధంగా మనం పైకి మనం భక్తుని వస్తుందని కలిగి ఉన్నాం. కానీ మన ఎవరైనా కొద్దిగా ఇంద్రియార్థాల పట్ల అనే విషయం కొంచెం మన ఆసక్తి అంటే ఇంద్రియార్థ విషయాల పట్ల మనం కొంచెం ఆసక్తి కలిగే విషయాలు మనం చూపిస్తే ఇమీడియట్గా దాన్ని బట్టి మనం ఆసక్తులై ఆ విషయాల పట్ల మనం మభ్యపడే అవకాశం ఉంది. అందులో ఇటువంటి పలుకు వైగ్రహాన్ని కలిగి ఉండకూడదు అని ఇటువంటి విధంగా మనం ప్రవర్తించినట్టయితే అది సాధారణ ప్రజల్ని విభ్రాంతి చేస్తుంది. సాధారణ ప్రజలు ఏమనుకుంటారు, అరే వీరు చూడడానికి ఎంత భక్తులు కనిపిస్తుంది, వీరు ఎన్నో రకమైన మోసపూరికారి గారు ఆచరిస్తున్నారు, ఇది ఎట్లా ఆశ్చర్యంగా ఉంది అని వాళ్ళు విభ్రాంతి చెందుతారు. కానీ కృష్ణుడు కూడా అదే విధంగా విభ్రాంతి కలిగించే కార్యాలు ఆచరించినప్పుడు కూడా తాను సమాజానికి ఉన్నతమైన మార్గాన్ని చూపించిన కొరకు, లేదంటే వారందరూ సక్రమమైన మార్గంలో అభివృద్ధి చెందిన సందర్భం కొరకు స్వయంగా ఈ యొక్క మునులను కీర్తిస్తున్నాడు, లేదంటే వినయమైన కార్యక్రమాన్ని ఆచరిస్తున్నాడు. అందరూ కృష్ణుడి కార్యాలు ఎంత ఖచ్చితంగా నిర్వర్తిస్తున్నాడో అదేవిధంగా భక్తులు కూడా మన కార్యక్రమాలు అంతే విధంగా నిర్వర్తించాలని విషయం మనం అవగాహన చేసుకోవాలి. ఆ విధంగా మనం చేసినప్పుడే మనం మన యొక్క బాధ్యతను కానీ కర్తవ్యాలు కానీ సక్రమంగా నిర్వర్తించాలని అవుతాం. అయితే మరి ఇటువంటి భక్తి సేవలు మనం ఆచరిస్తున్నప్పుడు మనం భక్తులుగా మనం చేయవలసిన మన యొక్క బాధ్యతలు ఏంటి, మన యొక్క కర్తవ్యాలు ఏంటి అని మనం తెలుసుకున్నప్పుడు అవి మొదటమొదటిగా ఈ యొక్క భక్తుల యొక్క లక్షణాల్లో మొదట ఏంటంటే ఆధ్యాత్మ గురువు వద్ద మనం వినయంగా ఉండాలి. ఎట్టి పరిస్థితులు కూడా గురువు దగ్గర మనం మన యొక్క గర్వాన్ని కానీ మన యొక్క ప్రాముఖ్యతని తెలియజేయకూడదు. మనం అతని ముందు ఎందుకు పనికిరాని వ్యక్తి వర్గాల మనం ఉండాలి. అప్పుడే మనం విద్యని అభ్యసించగలుగుతాం. అలా కానట్టయితే మనం విద్యని కొంచెం కూడా అర్థం చేసుకోగలం. ఈవెంత మనం శాస్త్రాలు చదువుతున్నప్పుడు కూడా ఆ శాస్త్రాల విషయాలు కొంచెం కూడా మనం అవగాహన చేసుకోగలం. దీన్ని ప్రత్యక్షంగా నిరూపించారు కృష్ణ బలరాములు సాందీపం దగ్గర విద్యాభ్యాసం నేర్చుకున్నప్పుడు. ఈవెంత సాందీపని ఈ యొక్క భాగవత కథలు కృష్ణుని గురించే చెప్తున్నప్పుడు కూడా కృష్ణుడు ఎంతో అమాయకంగా కృష్ణుడు ఆవేదంగా దీవెనల్ని లీల చేశాడా, నరసింహావతారాలు ఆవేదన చేశాడా, వామనావతారాలు ఆవేదన చేశాడా అని ఏమీ తెలియనట్టు సాందీపం నుంచి ఈ యొక్క మొత్తం భాగవత కథలన్నీ కూడా వింటూ ఉన్నారు. కృష్ణుడు తెలుసు తనలేళ్ళు తను చెప్తున్నాడని, కానీ వాళ్ళు ఇంచు కూడా కొంచెం కూడా వాళ్ళు గర్వాన్ని కానీ లేదా నాకు నువ్వే చెప్పాల్సిన అవసరం లేదు అనే భావన లేకుండా వినయంగా సాందీపం నుంచి మొత్తం విషయాన్ని గ్రహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆధ్యాత్మిక గురువు దగ్గర కూడా మనకు విషయాలు తెలిసినప్పుడు కూడా మనం ఏమీ తెలియని మాని వలే ఆ విషయాలు మనం సేకరించినట్లయితే అప్పుడు అవి మనం అవగాహన చేసుకోగలుగుతాం, ప్రత్యక్షంగా మన జీవితంలో ఆచరణలు పెట్టగలుగుతాం. రెండోది ఉన్నతమైన శ్రేయస్కరమైన ప్రశ్నలు అడిగి తెలుసుకోవాలి. అంటే సమాజానికి మనకి తర్వాత ఇతరులందరికీ కూడా శ్రేయస్కరమైన ప్రశ్నలు అడిగి ఆధ్యాత్మిక గురించి తెలుసుకోవాలి. అంతేగాని పరిగ్రహాలకు ప్రశ్నలు అడిగి ఆధ్యాత్మిక గురించి మనం ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకూడదు. మూడోది స్వచ్ఛమైన మనసు కలిగి ఉండాలి, ప్యూరిటీ. అంటే ప్యూరిటీ ఎప్పుడు పొందగలుగుతామంటే ప్రభుపాదాలు చెప్తారు ఈ నాలుగు నియమాలను ఎవరైతే ఖచ్చితంగా అనుసరిస్తాడో అటువంటి వ్యక్తి పవిత్రతను పొందుతాడని ప్రభుపాదాలు లెక్చర్లు వివరిస్తారు. అందులో స్వచ్ఛమైన మనసు ఈ నాలుగు నియమాలను పెడితే మనం అనుసరిస్తామో అప్పుడు ఆ స్వచ్ఛమైన మనసును పొందగలుగుతాం. నాలుగోది గురువు కృష్ణుల పట్ల సేవాభావాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడు ఏ విధంగా సేవ లభించాలి, సేవలు ఎప్పుడు నేను చేయాలనే ఎప్పుడు ఆల్వేస్ ఎంతూజియస్గా ఉండాలి. దానికి చిన్న స్టోరీ ఉంటుంది ప్రభుపాద యొక్క లైఫ్ టైంలోనే, ప్రభుపాద లీలామతిలో ఉంది. ప్రభుపాద గారు ఓల్డ్ ఏజ్లో అయినప్పుడు తను యొక్క బాత్రూమ్కి వెళ్ళి రావడానికి చాలా కష్టం అవుతుంది. అప్పుడు మంచం మీద తన యొక్క మలమూత్ర విసర్జన కూడా జరుగుతూ ఉండేది. అప్పుడు శిష్యులందరూ కూడా నేను పట్టుకెళ్తాను ఆ యొక్క సేవ నేను చేస్తాను పెద్ద పోటీ ఉండేది మాట. దీన్ని ఎట్లా సరిదిలో అర్థం కాక తమలకృష్ణ మహారాజు తర్వాత భవాన్ సమ్ మహారాజు ఇటువంటి అందరూ కూడా కలిసి సరే అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి టైం టేబుల్ పెట్టారన్నమాట. సోమవారం నుంచి మంగళవారం నుంచి బుధవారం నుంచి అని డీటెయిల్స్ విడదీసి వారంకు ఒకటి చెప్పిన అట్లా విడదీస్తూ మొత్తం అందరి డిసిప్లిన్ కూడా ప్రభుపాద సేవ లభించే విధంగా వాళ్ళకి అవగాహన కల్పించారు. అంటే శిష్యుడు అనేవాడు ఏ విధంగా ఉండాలంటే గురువు కృష్ణులకు సేవ ఎప్పుడు ఏ విధంగా చేయాలనే ఉత్సాహం కలిగి ఉండాలి. అక్కడ ప్రత్యక్షంగా ఆ శిష్యులు ప్రభుపాద విషయంలోని నిరూపించారు. అదేవిధంగా మనం కూడా మన యొక్క భక్తి సేవలో కూడా అదే ఉత్సాహాన్ని ఎప్పుడు సేవ జరుగుతుందనే ఉత్సాహంతో సేవ చేయడం కొరకు ఉండాలి. అంతేగాని సేవను ఏ విధంగా తప్పించుకోవాలా లేదా ఏ ఇంకోళ్ళకి ఎవరికైనా ఇవ్వాలి అంటగట్టే మనం తప్పించు మనం వెళ్ళి ఇంద్రియ భోగం సుఖాల్లో అనుభవించాలనే భావన కలిగినట్టయితే మనం ఈయన భక్తి సేవ ఆచరిస్తున్నప్పుడు కూడా మనం మనం మోసం చేసుకుని అవుతాము అనే విషయం గమనించాలి. తర్వాత కృష్ణ భక్తులు శ్రద్ధ కలిగి ఉండాలి. మనం ఏదైతే కృష్ణ చైతన్యం ఆచరిస్తున్నామో ఆ కృష్ణ చైతన్యంలో మనం కంప్లీట్ శ్రద్ధ లేకుండా మనం కృష్ణ చైతన్యం ప్రగతి సాధించడం చాలా కష్టం. అందుకే శ్రద్ధ అనేది మొట్టమొదటి భక్తి. 9 రకాల భక్తి 45 భక్తుల్లోని శ్రద్ధ అనేది మొట్టమొదటి ఇవ్వబడింది. కాబట్టి ఎందుకు ఇవ్వబడిందంటే ఆ శ్రద్ధ అనే కార్యక్రమం లేదంటే మనం ఏ విషయంలో కూడా ముందుకు వెళ్ళడం జరగదు. అందులో కృష్ణ భక్తి అనేది దాంట్లో ఖచ్చితంగా శ్రద్ధ కలిగి ఉండాలి. తర్వాత గురువు సాధు శాస్త్రాల పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. అంటే ఈ యొక్క శాస్త్రాల పట్ల ఆధ్యాత్మిక గురువు పట్ల భక్తుల పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగినప్పుడు అప్పుడు ఆ వచనాలను మనం మన యొక్క హృదయాల్లో తీసుకెళ్తాం. లేదంటే గురువు పట్ల విశ్వాసం లేకపోయినా, శాస్త్ర వచనాల పట్ల మనకు విశ్వాసం లేకపోయినా, సాధుల పట్ల విశ్వాసం లేకపోయినా మనం కృష్ణ చైతన్యంలో మనం చేసే కార్యక్రమం అన్ని కూడా అస్తవ్యస్తంగా ఉంటాయి, అన్ని కూడా సందేహాలే. అప్పుడు మన జీవితం ఎట్లా ఉంటుందండి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా భక్తి కార్యక్రమంలో నిజాయితీ కలిగి ఉండాలి. మనం ఏదైతే భక్తి చేస్తున్నామో దానిలో మన కవటత్వం లేకుండా నిజాయితీ కలిగి ఉండాలి. అంటే ఏ కార్యక్రమం చేస్తున్నామో అది పర్ఫెక్ట్గా మనం చేసి చూసి ఉండాలన్నమాట. అదేవిధంగా దయా, శాంతి, అసూయ, క్షమాగుణం, మర్యాద, ఇటువంటి లక్షణాలు కూడా కలిగి ఉండాలి. మర్యాద అనేది ఇతర వ్యక్తుల నుంచి మనం మర్యాద చూపించడం, తర్వాత క్షమాగుణం అసూయ లేకుండా ఉండడం అనేది కూడా ఇతరులతో కలిగి ఉండడం, దయాశాంతి అనేది బద్ధజీవుల్ని కృష్ణచేతన ఇవ్వాలనే భావన కలిగి ఉండడం కొరకు మనం అవిధమైన భావన కలిగి ఉండాలి. తర్వాత ఎల్లప్పుడూ కూడా కృష్ణుని ధ్యానిస్తూ ఉండాలి. అంటే ఆల్వేస్ కృష్ణు యొక్క నామాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండాలి. అది ఈ హరే కృష్ణ మహామంత్రం ద్వారా మనం పొందొచ్చు. కాబట్టి ఇతరులను కృష్ణచేతన ఇవ్వడానికి ఉత్సాహం కలిగి ఉండాలి. మనొక్కరు కృష్ణచేతనం ఆచరించడం కాకుండా ఇతరులను కూడా కృష్ణచేతనవంతులుగా చేయడం కొరకు ఆల్వేస్ ఉత్సాహం కలిగి ఉండాలి. మన మహాప్రభు కూడా చెప్తున్నారు, నువ్వు ఒక్కడే భక్తు అయితే నువ్వు ఆధ్యాత్మిక ప్రపంచానికి రావు, నువ్వు నీతో పాటు ఒక వ్యక్తిని కృష్ణచేతనంతగా తయారు చేస్తే నువ్వు ఆధ్యాత్మిక ప్రపంచానికి అర్హుడు అంటారు. మన ఒక్కరే ఈ యొక్క హరికృష్ణ మంత్రాన్ని జపం చేస్తూ పవిత్రత కలిగి ఉండి మనం నేను ఒక్కడే పవిత్ర భక్తుని అయిపోయిన చాలే అనుకుంటే మనం బొగద్దాం పోవడానికి అర్హతలేము. చైతన్య మహాప్రభు అంగీకరించట్లేదు. మనతో పాటు ఒక భక్తుని తయారు చేయాలి. అంటే ఈచ్ వన్ బ్రింగ్ వన్ లేదా ఈచ్ వన్ గెట్ వన్ అలాగా ఒక వ్యక్తిని మనం కృష్ణచేతనంతగా తయారు చేయాలంటే ఇక్కడ ముఖ్య విషయం. ఆ విధంగా చేసినప్పుడే మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడానికి అర్హులము. తర్వాత భక్తుడు దేనిపైన కూడా యాజమాన్యం కలిగి ఉండడు. అంటే యాజమాన్యం అంటే ఇది నాది, ఇది నేను చేస్తున్నాను, ఇది నా ఆధ్వర్యం తిరగాలి, నా యొక్క మాట వినాలి అనే భావన ఎప్పుడు కూడా కలిగి ఉండడు. తాను ఎప్పుడు ఏ విధంగా ఉంటాడంటే నేను మీకు సేవ చేస్తానన్న భావన కలిగి ఉండాలి. అంటే తన గురువు కావచ్చు, పోటీ భక్తులు కావచ్చు, లేదా భగవంతుడు కావచ్చు, ఏ విధంగా నేను సేవ మీకు అందించగలను అనే భావన కలిగి ఉండాలి. కానీ నేను నాకు మీరు సేవ చేయాలనే భావన కలిగి ఉండకూడదు. అటువంటి భావన మనం యాజమాన్య భావన కలిగి ఉంటే మనం భక్తి మార్గంలో ప్రగతి సాధించడం అనేది చాలా కష్టమవుతుంది. భక్తిని మనం ఆచరిస్తున్నప్పుడు కూడా అది ఏ విధంగా మనకు సహాయపడుతున్న విషయం గమనించాలన్నమాట. అందులో ఈ యొక్క లక్షణాలు మనం ఎప్పుడైతే పెంపొందించుకుంటామో ఆ యొక్క లక్షణాలు చూసి సాధారణ ప్రజలు వాళ్ళు ఏ విధంగా భావిస్తారంటే ఈయనలో ఇతను మాలాగే కార్యక్రమాన్ని ఆచరిస్తున్నప్పుడు కూడా ఇతనిలో ఎంత గొప్ప స్వభావం కలిగి ఉన్నాడని వాళ్ళంతా కూడా విభ్రాంతి చెంది వాళ్ళు కృష్ణచేతన తీసుకోవడానికి ముందుకు రాగలుగుతారు. అంటే భక్తుడు తన ప్రవర్తన ద్వారా ఇతరులను కృష్ణచేతనం తీసుకునే విధంగా వారిని ప్రేరణ కలిగించాలి అనేది ఇక్కడ ముఖ్యమవుతుంది. ఇక్కడ కృష్ణుడు తన ప్రవర్తన ద్వారా ఇతరులు కూడా అదే విధంగా మునులు కానీ ఋషులు కానీ కీర్తించాలి, వారిని సేవ చేయాలి, వారి నుంచి ఈ యొక్క భాగవత కథలు వినాలి అని ఏ విధంగా కృష్ణుడు ప్రవర్తిస్తున్నాడో అదేవిధంగా ఎక్కడ కృష్ణుడు ఏమో అక్కడ ఈ యొక్క మోసపూర్తి భావంతో కపట భావంతో చేయట్లేదు. అంటే లైక్ మొక్కుబడిగా లేదు, చేయమన్నా చేశారనే భావంతో చేయట్లేదు. ఖచ్చితంగా తన ధర్మాన్ని తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. అందుకే ఎందుకొరకు అంటే ఇతరులు తనకు ఉదాహరణ పైన ఉన్న కొరకు. అదేవిధంగా భక్తులు కూడా తన కార్యాలను ఆచరిస్తున్నప్పుడు తన యొక్క ప్రవర్తన ద్వారా ఇతరులను కృష్ణచేతన తీసుకునే విధంగా ఎప్పుడైతే ప్రేరణ కలిగిస్తాడో అది ఎంతో మంది వ్యక్తులను కృష్ణచేతన తీసుకునే విధంగా అది ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ప్రభువారు ప్రత్యక్షంగా దాన్ని చేసి చూపించారు కాబట్టి రెస్ట్ లో కొన్ని వందల వేల మంది ఈ కృష్ణచేతన తీసుకుని వారందరూ కూడా పవిత్ర భక్తులుగా మారగలిగారు. అందరూ మనం ప్రభుపాద అనుగులం కాబట్టి ప్రభుపాద అనుగులైన మనం ఈ భక్తి సేవలో ఉన్నప్పుడు మనకు ప్రవర్తన కూడా ఇప్పుడు ఏవైతే మనం చర్చించుకున్న భక్తుల లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలను కూడా మన జీవితాల్లో ఎప్పుడైతే అలవర్చుకుంటామో అప్పుడు మనల్ని చూసి ఇతర వ్యక్తులను కూడా కృష్ణచేతన తీసుకోవడానికి ముందుకు రాగలుగుతారు. అది ఇది మన ఈ యొక్క శ్లోకంలోని అంశం. అంటే సారాంశం ఏంటంటే భగవంతు యొక్క నామ రూప గుణ లీలలు అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యాలు ఇవన్నీ కూడా ఆల్ ప్యూర్ పరం పవిత్రమైన కాబట్టి ఆ యొక్క విషయాలు అనేవి సామాన్యులకు అర్థం కానివి, ఇవి మన కండిషన్స్ వల్ల అట్లా అర్థం కావు. అందులో అదే విషయాన్ని మనులు కూడా కృష్ణుని విషయంలో మీ యొక్క కార్యాలు మేము ఏందో మేము గొప్ప సృష్టికర్తలు ప్రధానమైనప్పుడు కూడా లేదా తత్వజ్ఞానంలో ఎంతో పరిపూర్ణ సాధించినప్పుడు కూడా నీ యొక్క కార్యాలు మమ్మల్ని విభ్రాంతి కలిగించే విధంగా చేస్తున్నాయి అని మనందరూ ఈ యొక్క శ్రీకృష్ణుని ముందు తమ యొక్క ఆచార్యం ప్రకటిస్తూ ఉన్నారన్నమాట. అందులో మనం భక్తి జీవితం ఆచరిస్తే మనం ఇదే విధంగా ఈ యొక్క భక్తుల లక్షణాన్ని మనం పెంపొందించినట్టయితే సాధారణ ప్రజలకు మనం ఉదాహరణ పైగా ఉన్నట్టయితే వారందరూ కూడా కృష్ణచేతనం తీసుకుని ఇందులో వాళ్ళు ప్రగతిని సాధించగలుగుతారు లేదా అభ్యుదయాన్ని పొందగలుగుతారు. ఇది మనకి వారికి ఇద్దరు కూడా ఎంతో సహాయపడుతున్న విషయం ఇందులో మనం అవగాహన చేసుకోవచ్చు. ఈ శ్లోకం నుంచి నేను అవగాహన చేసుకుంది ఇది. దీనిలో మీకు ఏమైనా సందేహం ఉంటే అడగవచ్చు లేదా కామెంట్ ఉంటే చేయొచ్చు లేదా సమ్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. భాగవతం విషయంలోని లేదా సుఖదేవి కోసమే ఆ యొక్క చెప్తున్న విషయం ఏంటంటే గోవు పశుతో అక్కడ గోవు మామూలుగా తీసుకున్నట్టే పౌర్ణమి పవిత్ర నో డౌట్. కానీ పశు లక్షణాలు కలిగి ఉంది. అది పశు లక్షణం ఏంటి? దానికి ఉన్నతమైన వ్యక్తి కానీ లేదంటే ఉన్నతమైన వస్తువు కానీ ఉన్నతమైన కార్యం దానికి అర్థం కాదు. దానికి అర్థమైంది ఏంటి? మేత లేదా తన తోటి జంతువులతో కలిసి తిరిగేది. అంతకుమించి అది ఎక్కువ అర్థం చేసుకోలేదు. దానికన్నా అదమ స్థితిలోనూ గాడిద, గోవు కన్నా అందమ స్థితిలోనూ గాడిద. అందులో రెండు కూడా పశుపక్షాలకి సంబంధం కలిగిన కాబట్టి ఆ యొక్క ఎవరైతే పవిత్రమైన భక్తుల్ని లేదా వైష్ణవుల్ని గుర్తించడో వారిని అలక్ష్యం చేస్తాడో అటువంటి వాడు పశువుతో సమానం. అదే అక్కడ ఇంటికి అంతేగాని గోవు చెడ్డదని కాదు, పశువు లక్షణాలతో ఉన్న ఇక్కడ మనం ఇక్కడ ఇక్కడ భాషలో ఏముంది, మనుషుల బోధన కర్మలతో అతడు తన స్వరూపం మరిచి పరమనియంత్రికి ఆదినట్లుగా నడుస్తున్నాడు. దాన్ని మనం ఇంకో విభాగం తీసుకున్నట్టయితే జంతు బోధన కర్మలతో మనిషి యాక్ట్ చేస్తూ తాను ఎంతో వెల్ అడ్వాన్స్ అని భావిస్తూ నేను మంచి తెలివైన అనుకుంటున్నాడు, ఇది ఇగ్నోరెన్సే అన కదా. మన సభ్యసం మనం చూస్తూ ఉంటాం కానీ చేసే కానీ ఒకటి జంతు పనులు. కానీ నేను అంటున్నాను చాలా అభివృద్ధి చెందానని చెప్తున్నాడు. మాదంతా చాలా గొప్ప అభివృద్ధి చెంది నాగరికత అని చెప్తున్నాడు. ఏం నాగరికత? జంతువులాగా తిని లేదంటే కొట్లాడుకోవడం లేదంటే మంచి జీవితం అందించడం లేదు నిద్రపోవడం సేమ్ యాక్టివిటీ చేస్తున్నాడు. అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎవరికి? ఎవరైతే డివోషన్ ఆచరిస్తున్నాడు, డివోషన్ ఆచరించినాడు కామన్ విషయం అది ఓకే అంటాడు. కానీ ఎవరైతే భక్తి జీవితం ఆచరిస్తున్నాడో వాడికి అది అది ఇదేంటి ఎంత ఆశ్చర్యంగా ఉంది. వాడు చేసేవన్నీ ఎవరి పనులు కానీ వాడు చాలా అడ్వాన్స్గా చేయాలి, బాగా అభివృద్ధి చెందా అనుకుంటున్నాడు, ఎంత ఇగ్నోరెన్స్ ఉండాలని మనం అనుకుంటాం అవునా కదా. సిమిలర్లీ అక్కడ జంతు విషయంలోని జంతువుల యొక్క కర్మలు చేయడం అనేది ఆవుని అక్కడ తక్కువ చేసి చూడడం కాదు, అక్కడ పశు లక్షణాలు కలిగి ఉండడం అనేది ఇక్కడ ఫోకస్. సుఖదేవ మహారాజు అండ్ భాగవతం చెప్తుందంటే అది అల్టిమేట్. ఇంకా అక్కడ మనం ఎవరు ఆవు అంటే మనకు సుఖదేవ మహారాజు ఎక్కువ తెలుసా? మనకి ఎక్కువ తెలుసు. అక్కడ ఆ విధంగా మనం చూడాలి. అంటే ఆవు పవిత్రమైంది కానీ అక్కడ పశు లక్షణాలకు సంబంధం కలిగింది కాబట్టి దాన్ని ఆ విధంగా మనం తీసుకోవాలి.
జయ శ్రీ శ్రీ రాఘవన్ భగవానికి, శ్రీమద్ భగవద్గీతకి, శ్రీమద్ భాగవతంకి,
శిలా ప్రభుపాదకి గౌర ప్రేమ అందే.